ఆపద్బాంధవుడు. అజ్ఞానమనే కటిక చీకటిలో అహంకారమనే మొసళ్లతో పోరాడే మనకు కర్మ దాటని ఎవరితరము? నొసట వ్రాసిన బ్రహ్మరాత తప్పింప ఎవరికీ శక్యం కాదు అనే మెట్ట వేదాంతం బాగా వంటబట్టి మహనీయులు ఎంతటి దయామయులో మనకు అనుభవం కాకుండా చేస్తుంది. పూర్వపుణ్యం వలన సద్గురు కృపకు పాత్రులైన వారెంతటి చెడ్డకర్మనైనా ఎట్టి బ్రహ్మరాతనైనా సునాయాసంగా తప్పించుకుని గమ్యం చేరగలరని శ్రీస్వామివారు, శ్రీ శిరిడీ సాయి వంటి మహనీయుల చరిత్రలేగాక మన సమకాలీకులైన సోదర భక్తుల అనుభవాలు నిరూపిస్తున్నవి. సద్గురు కృప అనునది మనం ప్రార్థించిన సమయాలలోనే కాదు, మనం ఏమరపాటుగా ఉన్నప్పుడు కూడా వెన్నంటి మనలను రక్షిస్తుందని ఈ క్రింది నిదర్శనాలు తెలియజేయుచున్నాయి. కొర్రకూటి బుజ్జయ్య గారి చెల్లెలు పద్మమ్మ పెండ్లి నిశ్చయమైంది. కంచి వరదరాజస్వామి వారి సన్నిధిలో చేయమని శ్రీస్వామివారు ఆజ్ఞాపించారు. అలానే ఏర్పాట్లు చేసుకుని ఆ పెండ్లివారు శ్రీస్వామివారిని వివాహానికి విచ్చేసి దంపతులను ఆశీర్వదించమని ప్రార్థించారు. శ్రీస్వామివారు తన బృందంతో ఆ వివాహానికి వచ్చి మంగళసూత్రము, తలంబ్రాల బియ్యము స్వహస్తాలతో తాకి ఆశీర్వదించి దగ్గరుండి ఆ వివాహం జరిపించారు. శ్రీస్వామివారు తన డబ్బును 1 రూపాయి ఇచ్చి కర్పూరం తెప్పించి వెలిగించి తన ప్రక్కన పెట్టుకున్నారు. ఎవ్వరి ఎండ్లకు గాని వివాహాలకు గాని వారి జీవితకాలంలో శ్రీస్వామివారు వెళ్లి ఉండలేదు. ఒకప్పుడు శ్రీస్వామివారు పద్మమ్మతో, "అమ్మా, ఎన్ని కష్టాలొచ్చినా కంట తడిబెట్టకూడదమ్మా" అన్నారు. ఆ తర్వాత ఆ పద్మమ్మగారికి అనేక కష్టాలొచ్చినా శ్రీస్వామివారి కృప వలన అవి గడిచి గట్టెక్కి శాంతితో జీవిస్తున్నారు. ఒకప్పుడు శ్రీస్వామివారు తలుపూరు నుండి గొలగమూడికి వస్తూ నెల్లూరులో మద్రాసు బస్టాండ్ చేరాక, "అయ్యా, మనం ఆసుపత్రికి పోవాలి" అని శ్రీస్వామివారే జూబిలీ ఆసుపత్రికి తీసుకుపొమ్మని చేతితో త్రోవ చూపారు. ఎప్పుడూ వైద్యశాలకు పోని శ్రీస్వామివారు ఇలా ఎందుకు పోతున్నారో ఎవరికీ అర్థం కాలేదు. వారు ఆసుపత్రికి పోగానే ఆసుపత్రిలో శ్రీస్వామివారిని అనన్యంగా స్మరిస్తున్న బుజ్జయ్య, అనారోగ్యంతో ఉన్నవారి చెల్లెలు నంబూరి పద్మమ్మ కొండంత సంతోషంతో శ్రీస్వామివారిని దర్శించి నమస్కరించుకున్నారు. శ్రీస్వామివారక్కడ కొంతసేపుండి, "ఇక్కడికి లెక్క సరిపడింది, మనం పోదాం పదండి" అన్నారు. కొద్ది రోజులలో ఆమె ఆరోగ్యం చక్కబడి ఇల్లు చేరి శ్రీస్వామివారి కృపను కొనియాడింది. కమ్మంపాడు గ్రామస్తులు లలితమ్మ గారికి పెండ్లైన 4 సంవత్సరాల వరకు బిడ్డలు లేరు. వీరికి నరాల బలహీనత వల్ల ఒంట్లో చాలా బాధగా ఉండేది. డాక్టర్ల మందులు, ఇంజెక్షన్లు ఉపకరించలేదు. ఆమె శ్రీస్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు ఆమె ఏమీ చెప్పకముందే ఆమెకి జబ్బయ్య పోతుందిలే, గూడూరు కరణం చనిపోయాడు, ఆయనను ఈమె కడుపున వేశాను" అని చెప్పి వేలిముద్రల కాగితం, దారం ఇచ్చి పంపారు. మరలా ఆమె ఏ మందులు వాడకుండానే ఆరోగ్యం చేకూరి గర్భం ధరించి 1 సంవత్సరంలోపున మగబిడ్డను ప్రసవించింది. ఇప్పటికీ ఆమె 50 మైళ్ల నుండి వచ్చి శ్రీస్వామివారి సమాధిని దర్శిస్తూ ఉంటుంది. ఒకరోజు రోసిరెడ్డి గారిని ఏదో పురుగు కరిచింది. కాలు ఎర్రగా వాచి నడవలేకపోయాడు. నదికి స్నానానికి పోయి శ్రీస్వామివారిని స్మరించి, "నీవు తప్ప నాకు దిక్కెవరు తండ్రి" అని ఇసుక వేసి తన కాలును రుద్ది నీటితో కడిగి శ్రీస్వామివారి సన్నిధికి వచ్చాడు. సాయంకాలానికి కాలు మామూలు స్థితికి వచ్చింది. ఆ రాత్రి శ్రీస్వామివారు రోసిరెడ్డితో, "స్నానానికి పోయిన దగ్గర చూసుకో, అర్థమవుతుంది" అని హెచ్చరించారు. శ్రీస్వామివారు సర్వాంతర్యామి అయి నిరంతరం తన మొర ఆలకిస్తున్నారని రోసిరెడ్డి గ్రహించాడు. స్నానానికి వెళ్లినప్పుడు ఏటి వద్ద తాను చేసిన ప్రార్థన శ్రీస్వామివారు విన్నారని, వారి స్మరణతో ఇసుక వేసి కాలును రుద్దినందువలన ఆ బాధ తగ్గిందని శ్రీస్వామివారి భావమని అతడు గుర్తించాడు. బుజ్జయ్య అనేక కోర్టు వ్యవహారాలతో కలత చెంది శ్రీస్వామివారి దగ్గరకొచ్చి అల్లంత దూరాన నిలుచున్నాడు. శ్రీస్వామివారు, "మనసులో ఏమీ పెట్టుకోవద్దు, నీవు చక్కా ఇంటికి పో, అన్నీ నేను చూసుకుంటాను" అని అభయమిచ్చారు. వారన్నట్లే బుజ్జయ్యకు సర్వచిక్కులు తొలగిపోయాయి. గొలగమూడి కరణం సుబ్బారావు గారు ఇలా చెబుతున్నారు. ఒకప్పుడు ఒక ప్రభుత్వోద్యోగి మీద ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. అవి రుజువైనందున కలెక్టర్ గారు అతనిని సస్పెండ్ చేస్తానని పేరోల్ కూడా పంపారు. అట్టి కష్టకాలంలో ఆయన శ్రీ స్వామివారి ఆశీస్సుల కొరకు వచ్చాడు. వారిని చూడగానే స్వామివారు, ఆయనది చాకల మూటంత పాపం ఉంది, ఆయన ఇక్కడ ఉంటే మనకొక రువ్వ నష్టం, వెంటనే పొమ్మని చెప్పయ్యా అన్నారు శ్రీ స్వామివారు. వారు కదలలేదు. అదే మాట శ్రీ స్వామివారు పదే పదే చెప్పి వారిని పంపివేశారు. ఆఫీసరు గారు అరగంట సేపు ఆగి శ్రీ స్వామివారిని దర్శించారు. స్వామి, మీరు కృపచూడకుంటే మా గతి ఏముంది అని ప్రాధేయపడ్డారు. నీ అడ్రస్ వ్రాసిచ్చిపో, కాగితం వ్రాసి పంపుతాను అని అభయమిచ్చారు శ్రీ స్వామివారు. వారు అలాగే చేశారు. శ్రీ స్వామివారి కృప వలన వారికి సస్పెన్షన్ తప్పి ట్రాన్స్ఫర్ మాత్రం అయ్యింది. ఒకతూరి శ్రీ స్వామివారు రోసిరెడ్డితో ఇలా చెప్పారు, వెంకయ్యది ఒకటే మాట గదయ్యా అని. వారి అమృత వాక్కునకెంత గొప్ప శక్తి ఉంటుందో, వారిచ్చే చిన్న సూచన వెనక ఎంతటి బలవత్తరమైన కారణం ఇమిడి ఉంటుందో అనుభవించిన వారికే ఎరుక. స్వామివారి సేవకులలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించి ఉండేది. ప్రతినిత్యం వారందరూ తమ పనులు తాము భక్తితో చేసుకునేవారు. అగ్నిహోత్రానికి కట్టెలు కొట్టి తీసుకురావడం వై రమణయ్య పని. ఒకరోజు నిద్రలేస్తూనే శ్రీ స్వామివారు రమణయ్యను పిలిచి, ఈరోజు ఇక్కడ నీళ్లు నిప్పు చూడయ్యా అన్నారు. ఇదేమిటి, ఈరోజు డ్యూటీ మార్చారే అని అతడనుకున్నాడు. కొంతసేపటికి ఆ మాట లెక్క చేయకుండా కట్టెలు కొట్టడానికి వెళ్లాడు. అతడు మాను ఎక్కి కొమ్మలు నరుకుతుండగా పెద్ద కొమ్మ విరిగి అతని గుండెలకు తగిలి క్రింద పడ్డాడు. భుజం దగ్గర ఎముక విరిగింది. కాని అతడు 4 అంగుళాల ప్రక్కనే ఉన్న బండ మీద పడి ఉంటే తల పగిలి అక్కడే మరణించేవాడు. శ్రీ స్వామివారికి విన్నవించగా రమణయ్యకు ఆసుపత్రి ఆపు అనగా దిక్కు అని చీటి వ్రాయించారు. చాలా రోజుల నుండి నిరంతరం స్వామి సేవలో ఉండిన బరిగెల నాగయ్య కుడివైపున పక్కటెముకల క్రింద నొప్పి విపరీతంగా వచ్చి గిలగిలా తన్నుకుంటున్నాడు. అక్కడున్న భక్తులు డాక్టర్ వద్దకు వెళ్లమంటే, నా డాక్టరు నా స్వామియే, నాకు వారే శరణ్యం అని శ్రీ స్వామివారిని స్మరిస్తున్నాడు. ఏమి చేసినా నొప్పి తగ్గలేదు, భరించలేని బాధ. ఏమి స్వామి, కలియుగంలో భూలోకం వదిలి వైకుంఠం చేరావా, లేక నన్ను మరిచావా స్వామి అని ఒక్క పిళంగా ఆవేదనతో దుఃఖంతో శ్రీ స్వామివారిని స్మరించాడు. వెంటనే నొప్పి తీసేసినట్లై కళ్ళు మూతలపడ్డాయి. శ్రీ స్వామివారు దర్శనమిచ్చి, నేనెక్కడికి పోయానయ్యా, నీ వెంబడే ఉండ్లా అని పలికారు. శ్రీ స్వామివారి సేవలో ఉన్న జయరామరాజు ఒకనాడు తన అనుభవాన్ని వేలూరు సుబ్రహ్మణ్యం నాయుడు గారికి ఇలా చెప్పాడు. నేనొకరోజు నా ఎద్దులను మేతకు అడవికి తోలుకుపోతున్నాను. వాటిని తోలేసిరా అయ్యా అన్నారు శ్రీ స్వామివారు. నేను వస్తే ఎట్లా స్వామి, మేపేవాళ్లు లేరు అన్నాను. పర్వాలేదులే, తోలేసి వచ్చేయి అన్నారు. నేను శ్రీ స్వామివారి మీద భారం వేసి వాటినట్లా తోలి పశువులు మేపే పిల్లలకు చెప్పి వచ్చి శ్రీ స్వామివారి చెంత కూర్చున్నాను. కొంతసేపటికి శ్రీ స్వామివారు ఉన్నపళంగా లేచి కర్ర తీసుకుని థేయ్ థేయ్ అని అరుస్తూ 10 బారాల దూరం పోయి తిరిగి వచ్చి కూర్చున్నారు. ఏమిటి స్వామి, ఇక్కడేమీ లేకున్నా అదిలిస్తున్నారు అని అడిగాను. నీ ఎద్దులే అయ్యా అన్నారు, గాని మరే వివరాలు చెప్పలేదు. తెల్లవారి పశువుల కాపర్లు ఈ విధంగా చెప్పారు, నిన్న చిరతపులి వచ్చి మీ ఎద్దు మీద పడబోయింది, ఆ వేలుముద్రలు వేసే స్వామి వచ్చి కర్ర తీసుకుని తరిమారు, లేకుంటే మీ ఎద్దు చిరతనోట పడి ఉండును అన్నారు. నిన్న స్వామి కర్ర తీసుకుని ధేయని అదిలించిన దానికి అర్థం నాకప్పుడు తెలిసింది. ఈ జయరామరాజుకు ఇలాంటివెన్నో అనుభవాలున్నాయి, కనుకనే వీరు శ్రీ స్వామివారి సేవకు అంకితమయ్యారు. ఒకరోజు శ్రీ స్వామివారు తన ఎడమ అరచేతిని పైకెత్తి కుడి చూపుడు వేలును దానిమీదుంచి ముళ్ళు గుచ్చుకుందయ్యా అన్నారు. నిజంగా శ్రీ స్వామివారికి పుల్ల గుచ్చుకోలేదు. శ్రీ స్వామివారు అలా ఎందుకన్నారో భక్తులకు తెలియలేదు. 1 గంట తర్వాత గాని వారికి అసలు విషయం తెలియలేదు. అప్పుడు కొర్రకూటి బుజ్జయ్య అనే భక్తుడు 60 మైళ్ళ దూరంలో ఉన్నాడు. సరిగ్గా అరిచేతిలో అదే చోట శ్రీస్వామివారు అలా అన్న సమయంలో తేలుకుట్టిందని తెలిసింది. అంతేగాక శ్రీస్వామివారిని స్మరించిన క్షణంలోనే ఏమందూ అవసరం లేకుండా బాధంతా తగ్గిపోయింది. ఒకప్పుడు శ్రీస్వామివారు కలిచేడులో ఉన్నారు. శ్రీస్వామివారి సేవకుడు రోసిరెడ్డికి కన్ను ఆపరేషన్ అయి నొప్పిగా ఉన్నది. ఒకరోజు, అయ్యా నీవింటికి పోయి రావాలి, 40 లక్షలు కడితే త్రోవలో రామలక్ష్మణులు రక్షిస్తారు, ఊరికి పోతే అమ్మణ్ణి కాపాడుతుంది, రేపు ఉదయం నాకు చెప్పకుండా వెళ్ళి మరలా వచ్చేయి అని చీటీ వ్రాయించారు శ్రీస్వామివారు. అతడు అలాగే వెళ్ళాడు. రాజంపేట రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం మీద నడుస్తున్నాడు. లైట్ ఫోకస్ వల్ల కళ్ళు కనిపించక ప్లాట్ఫామ్ మీద నుండి జారి 4 అడుగుల లోతులో ఉన్న రైలు పట్టాల మీద పడినప్పటికీ ఏమాత్రమూ దెబ్బ తగలేదు. ఊరికి చేరాక అతడక్కడ ఉన్న 4 రోజులు గ్రామదేవత ఎల్లమ్మ అతనికి దర్శనమయ్యింది. పట్టాల మీద పడ్డప్పుడు శ్రీస్వామివారు దోవలో రామలక్ష్మణులు కాపాడుతారు అన్న మాట అర్థమయ్యింది. గొలగమూడి చెత్తయ్యకు ఒకప్పుడు చేలో సునుకులేస్తుంటే తేలు బురదలో ఉండి అరికాలులో కుట్టింది. ఓం గురుదేవా అని కాలు పట్టుకుని శ్రీస్వామివారిని స్మరించాడు. వెంటనే బాధ లేకుండా పోయి మరలా తిరిగి యథాప్రకారం చేలో పనిచేయగలిగాడు. గొడ్డటి శేషయ్య గారి బర్రెకు నిండా జబ్బుగా ఉండి శ్రీస్వామివారి దగ్గరకొచ్చాడు. శ్రీస్వామివారు అంబలి త్రాగుతున్నారు. సేవకులు, ఇప్పుడు కాదు, శ్రీస్వామివారు గంజి తాగుతున్నారు, దూరంగా ఉండు అన్నారు. కాని శేషయ్య గారు చాలా ఆతృతగా ఉన్నారు. శ్రీస్వామివారు ఆయన వంక చూచి వెంటనే అన్నారు, అయ్యో నువ్వు పోయేసరికి బర్రికి బాగుంటుందిలే పో అన్నారు. అదేవిధంగా తాను ఇల్లు చేరేసరికి బర్రి ఆరోగ్యంగా ఉండి గడ్డెమేస్తోంది. గొలగమూడి వాస్తవ్యులు తూపిలి వెంకయ్య చాలా కాలంగా శ్రీస్వామివారి బృందానికి శ్రద్ధతో గుడ్డలు ఉతికేవారు. 1981వ సంవత్సరం వేసవిలో ఒకనాడు అర్ధరాత్రి మెలకువ వచ్చి ఇక మంచం మీద ఉండలేక ఎవరో లేపినట్లుగా లేచి బీడీ కాల్చుకోవడానికి ఇంట్లోని దీపం వద్దకు వెళ్లాడు. అర్ధరాత్రి వేళ మసక చీకట్లో నట్టింట కూర్చునియున్న మనిషిని చూసి బేరుమని అరిచాడు. ఈ అరుపునకు నట్టింట ఉన్న మనిషి కూడా అరిచాడు. దాంతో అందరూ కూడారు. చూస్తే ఆ ఇంటిలోని పాత్ర సామానంతా తన చుట్టూ పరుచుకుని ఒక ప్రక్క ఖరీదైన గుడ్డలు పోగు పెట్టుకుని కూర్చునియున్న దొంగ కనిపించాడు. ఆ దొంగను పట్టుకుని కట్టేశారు. వాడి దగ్గర పెద్ద కర్ర కూడా ఉంది. ఏమిరా ఇంత సులభంగా చిక్కిపోయావంటే దొంగ ఇలా చెప్పాడు, నేను ఇంటిలో ప్రవేశించబోయేటప్పుడు ఎవరో వీపున చరిచినట్లయి నిర్వీర్యమైనాను, కాని ఎలాగో బలం కూడగట్టుకుని అన్ని వస్తువులు మూటగట్టుకున్నాను, కాని ఎక్కడ ఒక్కడ పెట్టే అని ఎవరో గద్దించి చెప్పినట్లుంది. ఆ ఆజ్ఞ మీరలేక కట్టిన మూట విప్పి అలా పరిచిపెట్టాను. కళ్ళు కనబడక లేచేందుకు శక్తి లేక ఇలా కూలబడ్డాను. లేకుంటే ఒక్క వేటుకు చాలుతారా మీరంతా అన్నాడు. పెమ్మసాని శ్రీహరినాయుడు గారు శ్రీస్వామివారిని తన బండిలో వారు కోరిన మజిలీకి తీసుకువెళ్లేవాడు. ఆయన భార్య శ్రీస్వామివారి విడిదికి వెళ్లి నమస్కరించింది. అమ్మా, నీకు పసుపు కుంకుమ గండమున్నది, తిరవళ్ళూరు వీరరాఘవ స్వామి తప్పిస్తాడు అని చెప్పారు. ఆ రాత్రి వారింటికి శ్రీస్వామివారు వచ్చి ధుని వెలిగించి తెల్లవారి వాళ్ల బండిలోనే ఒక ప్రక్కన ఉన్న మైకాగనికి వెళ్లారు. శ్రీహరినాయుడు ఆ రోజు తన ఎద్దుకు గడ్డి వేయబోయాడు. మామూలుగా సాధువైన ఆ ఎద్దు ఎందుకో వారిని బిరజాల దగ్గర తన కొమ్ములు దూర్చి ఎత్తి అవతల వేసింది. బిరజాలలో కొమ్ము గుచ్చుకుని చర్మం చీలి పొత్తి కడుపు వరకు 6 అంగుళాల పొడుగున గాయమై ఆసుపత్రిలో కుట్లు వేయించుకున్నారు. చాలా రక్తం పోయింది, కాని ప్రాణహాని తప్పింది. వారు శ్రీస్వామివారి కార్యక్రమములకు భక్తితో తన సేవను అనేక రూపాలలో సమర్పిస్తుంటారు. నెల్లూరు వాస్తవ్యులు మాకాని వెంకట్రావు గారు మద్రాసు వెళ్లడానికి శ్రీస్వామివారి అనుమతి కోరాడు. మామూలుగా వెళ్లి రమ్మను అనిగాని లేక బంగారంగా పోయి రమ్మను అనిగాని అనే స్వామి ఆ రోజు, తిరవళ్ళూరు వీరరాఘవ స్వామి, కంచి వరదరాజుల స్వామి నిన్ను రక్షిస్తారు పో అన్నారు. వెంకట్రావు మద్రాసు వెళ్లి రద్దీగా ఉన్న బస్సు ఎక్కడంలో ఒక కాలు ఫుట్బోర్డు మీద ఉంచి ఒక చేతితో కమ్మి పట్టుకున్నాడు. 2వ కాలు ఎత్తక మునిపే బస్సు కదలడం వలన కాలు నేలకు రాచుకుంటుంది. అతడు పడిపోయాడు అనుకున్నారు అందరూ. వెనక వాళ్లు అరుస్తున్నా డ్రైవర్కు వినిపించేటట్టు లేదు. అతడు కూడా ఆశ వదులుకున్నాడు. వెంటనే ముందు టైరు పగిలి బస్సు ఉన్న ఫలంగా ఆగిపోయింది. అలా జరగకుంటే వెంకట్రావు గారి చేయి పట్టుతప్పి కింద పడి ప్రాణాపాయమై ఉండేది. టైరు పగలడం వారి అదృష్టమని ప్రయాణికులంతా అనుకున్నారు. శ్రీ స్వామివారి ఆశీర్వచనం అప్పుడు అర్థమైంది శ్రీ వెంకట్రావు గారికి. ఒకప్పుడు శ్రీ స్వామివారు తన బృందంతో కలిసి తిరుపతి వెళ్లారు. శ్రీ స్వామివారి సేవకుడు రోసిరెడ్డిని పొరపాటున తిరుపతిలో వదిలేసి మిగిలిన బృందమంతా కలిచేడు చేరారు. రోసిరెడ్డి గారు రైలులో టికెట్ లేని ప్రయాణం చేస్తూ వస్తున్నారు. డబ్బులు లేకుండా గూడూరు నుండి కలిచేడుకు పోవడం ఎలాగా అని ఆలోచిస్తుండగా ఎవరో ఒక అపరిచితురాలు పళ్లెంలో అరటిపండు 1 రూపాయి డబ్బులు పెట్టి సమర్పించింది. స్వామి, పేదరాలను స్వీకరించండి అని ప్రార్థించింది. అలా తనకు స్వామివారు ప్రసాదించిన 1 రూపాయిని ఛార్జీగా పెట్టుకుని కలిచేడు వచ్చి శ్రీ స్వామివారిని కలుసుకున్నారు రోసిరెడ్డి. వల్లపురెడ్డి తులసమ్మ కుమారుడు నారాయణరెడ్డి గారికి క్షయవ్యాధి. ఆయన పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. ఇక ఆయన బ్రతకరని అందరూ వెళ్లి చూసి వస్తున్నారు. ఇల్లు వదిలి చాలా కాలంగా స్వామి సేవలో ఉండే తులసమ్మ గారిని వెళ్లి కుమారుని చూసి రమ్మన్నారు స్నేహితులు. ఇంటికి వెళ్లి కుమారుని చూసి వస్తానని ఆమె శ్రీ స్వామివారి అనుమతి కోరింది. ఆయనకేమమ్మా, బాగా ఉంటాడు, నువ్వు పోవద్దు అన్నారు శ్రీ స్వామివారు. అందువల్ల ఆమె పోలేదు. శ్రీ స్వామివారు చెప్పినట్లే నారాయణరెడ్డి గారి ఆరోగ్యం బాగుపడి వివాహం చేసుకున్నారు. వారికి బిడ్డలు కూడా కలిగారు. గొలగమూడి కరణంగారైన సుబ్బారావు కుమారుడు తన స్నేహితునితో కలిసి నడిచి వస్తున్నాడు. అతనిని వెనక నుండి ఒక ట్రాక్టర్ గుద్దింది. అతని పొట్ట మీద ట్రాక్టర్ ముందు చక్రం ఎక్కింది. పక్కటెముక విరిగి గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్చారు. డాక్టరు 3 నెలలకు నడవగలడని చెప్పారు. ఇతడి స్నేహితుడు 4 చక్రాల మధ్య పడి ఒళ్ళు దొక్కున్నది గాని పెద్ద దెబ్బలు తగల్లేదు. అదే సమయంలో శ్రీ స్వామివారు ఆశ్రమంలో ప్రమాదం ప్రమాదం అని పెద్దగా కేకలు పెడుతూ దీపం వెలిగించండి అని పట్టపొగలు దీపారాధన చేయించారు. భక్తులకు ఇదేమీ అర్థం కాలేదు. తెల్లవారి పై ప్రమాదం సంగతి విన్నప్పుడు శ్రీ స్వామివారి మాటలకు అర్థం తెలిసింది. శ్రీ స్వామివారి సేవకులు పై ప్రమాదం గురించి శ్రీ స్వామివారికి విన్నవిస్తే 15 రోజులలో నయమై వస్తాడు, దేవుడు రక్షించాడు అని చీటీ వ్రాయించి తాము వాడుకున్న కౌపీన వస్త్రం ఇచ్చి దాన్ని అతడి పక్క మీద పరచమని, తానిచ్చు విభూతిని సేవించమని పంపించారు. ఆశ్చర్యమేమిటంటే అతనిపై డాక్టర్ వెనక చక్రం అతని మీదకి ఎక్కకుండా తప్పడం, 3 నెలలకు నడుస్తాడని డాక్టర్లు చెబితే శ్రీ స్వామివారు చెప్పినట్లు అతడు 15 రోజులకే లేచి నడిచాడు. అతన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు.